ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। Name 458 of Sri Vishnu Sahasranam is Sukshma.
Vishnu Sahasranam lo 458va namadeyam Sukshma.
Which means subtle. I guess there's no need for you to translate that.
Sukshma ante sukshma anta.
Now if we start to think about the meaning of this name, the meaning is also to ascertain the meaning also requires some subtlety. What does sukshma mean? Well, we often think of it as meaning something very small, very fine. But actually the quality of subtlety is defined largely according to perception of others.
కానీ సాధారణంగా ఈ సూక్ష్మత్వం యొక్క గుణాన్ని ఇతరుల యొక్క అవగాహన శక్తిని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
If we say that such and such is a subtle point, it may be subtle to those who don't have a very deep understanding, but to others it may be completely clear.
అది సూక్ష్మ అనగానే అది ఎవరికి సూక్ష్మం అంటే దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి లేని వాళ్ళకి అది సూక్ష్మం, కానీ దాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళకి అది స్పష్టంగా అర్థం అవుతుంది.
So subtlety is can be defined as being difficult to comprehend difficult to comprehend by people who have an external or gross facility of comprehension.
ఎవరైతే స్థూలమైనటువంటి వాటిని భౌతికమైనటువంటి వాటిని మాత్రమే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సూక్ష్మమైనటువంటి విషయాలు అర్థం చేసుకోవడం కష్టతరం అవుతుంది.
Yeah, these are the opposites, sukshma and sthula, or subtle and gross.
రెండు కూడా వ్యతిరేక పదాలు, స్థూలం సూక్ష్మం అనేటువంటి.
So to comprehend that which is subtle requires a very sensitive kind of intelligence.
అయితే ఈ సూక్ష్మం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనేది ఉండాలి, బుద్ధి ఉండాలి.
ఇంటెలిజెన్స్ నాట్ నెసెసరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ డు వి సే ఇంటెలిజెన్స్ ఆర్ పర్సెప్షన్, వి కుడ్ సే
బుద్ధి అంటే అవగాహన బుద్ధి అని కాదు అర్థం.
What could be a very subtle sound for a human being could hardly discernible could be easily discerned by, for instance, a dog whose hearing power of hearing extends over a broader bandwidth of sound.
మానవులకి ఏదైతే అతి సూక్ష్మ శబ్దం అని మనం అనుకుంటామో అది శునకాల యొక్క పౌనఃపుణ్యం ఏదైతే ఉందో శబ్ద వినికిడిలో వాటికి అది చాలా బాగా అర్థం అవుతూ ఉండొచ్చు అన్నమాట, వాళ్ళకి బాగా వినిపిస్తూ ఉండొచ్చు కుక్కలకి.
So if we start to examine the meaning of the word sukshma, then we find that we can analyze it in various subtle ways.
ఈ సూక్ష్మ అనేటువంటి అర్థాన్ని వివరించాలంటే ఎన్నో సూక్ష్మ విధానాల ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు.
The general point when applied to Bhagavan is that he is not discernible to people of gross disposition.
కేవలం స్థూలమైనటువంటి వాటిని అర్థం చేసుకునే శక్తి మాత్రమే కలిగి ఉంటారో వాళ్ళకి భగవంతుడి గురించినటువంటి సూక్ష్మ విషయాలు అర్థం చేసుకోవడం అతి కష్టంగా ఉంటుంది.
And that he is the largely unseen principle within everything that maintains everything.
Aina tanu poshinchetuvanti anni vastuvullo kuda adarshitanga untadamanu kanipinchadapoyi.
Srila Baladev Vidyabhushan, he gives the meaning of this name that his spiritual form is Sachidanandamaya. Eternal, blissful, and full of clear knowledge or consciousness. Now, this material world is the condition of Asat, Achit, Nirananda, of non-eternity, non-bliss, or lack of bliss, and not full or proper consciousness. So those who are in this gross consciousness, they cannot perceive Bhagavan. And they think it absurd that anyone can believe in Bhagavan. The theists claim that Bhagavan is everywhere. The atheists scoff. Scoff? You're saying I heard the word ascharyam. Scoff means to... they laugh with scorn. They how would you say that? Tiraskar? Something like that?
Parihasam chestu untaru.
Parihasam, yeah. Yeah, that's a good word. They say, well, God's everywhere, you can't see him anywhere, that means he doesn't exist anywhere. Because they only accept what they can perceive with their senses. And their senses are attuned to gross sensual perception. They are happy on the platform of gross sense gratification. And they don't see the need for anything else. Therefore, they don't believe in anything else. That is the platform of the pigs. They're very happy on the gross platform. Please sit a little bit like this, so you're not with... No, the other way. So your back is not sure. Of course, humans, they may have art and science which brings the consciousness up somewhat simply from eating, sleeping, mating and defending. But they cannot reach to Bhagavan by such endeavors. The Vedas, Taittiriya Upanishad describes the Panchakosha, the five coverings.
Taittiriya Upanishadalo Panchakoshala gurinchi vivarinchabadindi.
Coverings of consciousness. Annamaya is gross, just interested in food and just interested in sustenance. Then pranamaya is little finer, simply interested in food, then one may be interested in the very concept of life. Then jnanamai, one becomes interested in knowledge. But only within the material sphere. Their gyan is, they're interested in acquiring knowledge for the sake of sense gratification.
అని వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలం ఈ భౌతిక ప్రపంచానికి లోబడి ఉన్న ఇంద్రియ భోగానికి మాత్రమే కనిపిస్తుంది.
ఆర్ మేబీ సమ్ స్పిరిచువల్ ప్రటెన్షన్స్.
లేదా కొద్దిగా భౌతిక ఆసక్తులు కొద్దిగా ఉంటే ఉండొచ్చు.
Then there is vijnanamay, where one is interested or one has realization of the of what is actual knowledge, but that only on the impersonal level.
తర్వాత ఇది విజ్ఞానమయ కోశం అంటే ఇందులో ఈ యొక్క ఈ ఆత్మ స్థాయి
Vijnanamay means that one becomes interested in the spiritual, but it's still a covering that one is interested in the thinks that by spiritual knowledge one can be completely free.
ఈ విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి వాడు ఎక్కువగా ఈ ఆధ్యాత్మికతలో ఆసక్తి కలిగి ఉంటాడు కానీ నిరాకారవాదానికి ఎక్కువ ఆకర్షితుడు ఉంటాడు.
And then ఆనందమయ, the ananda kosha, the covering of happiness, that's also one kind of spiritual happiness. The desire for spiritual happiness can also cover one's pure consciousness.
తర్వాతది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంలో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక ఆనందం కోసం అరుణ్ చేస్తుంటారు కానీ ఈ ఆధ్యాత్మిక ఆనందం కూడా ఒక రకంగా ఒక వ్యక్తి యొక్క దివ్య చైతన్యాన్ని కప్పివేస్తుంది.
సో బియాండ్ ఆల్ లెవెల్స్ ఫ్రమ్ ద గ్రోసెస్ట్ టు ద మోస్ట్ సటిల్ ఆఫ్ materialistic conceptions lies Bhagavan.
Kani stola nundi sukshma varaku gal anni sthayiki kuda atithudainatundi vaadu Bhagavan.
In Bhagavatam, Krishna, there's a chapter when Krishna speaks to Uddhava, one chapter of the Uddhava Gita. It's very similar to the 10th chapter of Bhagavad Gita, in which Lord Krishna is describing his vibhutis or his opulences as manifest in this material world.
శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీత అనేటువంటి దాంట్లో మనం చూసినట్లయితే అదే విధంగా భగవద్గీతలో ఉన్న పదోస్కంధం ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఉద్ధవ గీతలో కూడా ఒక అధ్యాయంలో మనకు కనిపిస్తుంటాయి. అందులో ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క విభూతి ఎలా ఉంటుంది అనేది అందరూ వివరిస్తారు కృష్ణుడు ఉద్ధవం.
సో హీ స్టేట్స్ ద సూక్ష్మానానమప్యహం జీవ. Among all the subtle things, I am the jiva.
And Krishna even said that sookshmamaina vaatiki annintilo kuda nenu jeevunni ani cheppadu.
Because Hare Krishna, yeah, the jiva is the most subtle.
Endukante jeevi annitikante kuda sookshmamainadi.
As Lord Krishna it states in Bhagavad Gita.
Krishna Bhagavad Gita lo vivarinchina vidhanga
indriyani purani ahur indriye bha param manaha manasastu para buddhe yo buddhe paratastu saha. There is the platform of the senses.
కాబట్టి ఈ యొక్క ఇంద్రియ స్థాయి అనేటువంటిది ఒకటి ఉంది.
అబవ్ దాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ద మైండ్.
ఇంద్రియ స్థాయి కంటే పైన ఉండేది మనసు యొక్క స్థాయి.
అబవ్ దాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్.
మనసు కంటే పైన ఉండేటువంటిది బుద్ధి యొక్క స్థాయి.
అండ్ మోర్ సటిల్ స్టిల్ ఈస్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ద సోల్.
అన్నిటికంటే సూక్ష్మమైనది ఆత్మ యొక్క తలం.
సో అమంగ్ మానిఫెస్టేషన్స్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ దాట్ విచ్ ఈస్ మోస్ట్ సటిల్ ఈస్ రిప్రజెంటెడ్ బై కృష్ణ.
కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తమయ్యేటువంటి అన్నింటిలో కూడా అతి సూక్ష్మమైనది ఏది అంటే అది కృష్ణుడు అని చెప్పారు.
అండ్ జీవ ఇస్ ఆల్సో ఎ నేమ్ ఫర్ కృష్ణ ఆల్దో ఇట్స్ యూజువల్లీ యూస్డ్ టు డిస్టింగ్విష్ కృష్ణ ఫ్రమ్ ది అదర్ లివింగ్ బీయింగ్స్.
వాస్తవానికి జీవ అనేది కృష్ణుకు ఉన్నటువంటి ఇంకొక పేరు కానీ సాధారణంగా జీవి అనేటువంటి పదాన్ని దేనికి వాడతామంటే ఇతర జీవుల్ని కృష్ణుడి నుంచి వ్యత్యాసం చూపించడానికి ఈ పదాన్ని వాడతాం.
టు డిస్టింగ్విష్ ది స్వాంశ హిజ్ ఓన్ Vishnu forms from the Vibhinangsha, the forms who are parts of him but quite different also.
ఈ పదాన్ని ఎక్కడ వాడతాం అంటే స్వాంశల నుంచి విభిన్నాంశాలని మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయడానికి వాడతాం. విభిన్నాంశ అంటే అది కృష్ణుడి యొక్క అంశే కానీ కొద్దిగా వేరేగా ఉండేటువంటిది.
Now even to understand the message of the Vedas requires some subtlety.
అంటే వేదాల్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవాలంటే కొంత సూక్ష్మత్వం అనేది అవసరం.
ఇన్ ఎనీ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ పోయట్రీ డిస్క్రైబ్డ్ రిక్వైర్స్ సటిల్ ఇంటెలిజెన్స్.
ఏ భాషలో అయినా సరే కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సూక్ష్మ బుద్ధి అనేది అవసరం.
దట్ మీన్స్ ఎన్ అబిలిటీ టు సీ బియాండ్ ది గ్రోస్ మానిఫెస్ట్ స్టేట్మెంట్.
ఈ స్థూల వ్యక్తీకరణలన్నింటికీ కూడా అతీతమైనటువంటి వాటిని అర్థం చేసుకోవాలంటే కొంత సూక్ష్మ బుద్ధి అనేది అవసరం.
So subtle means that which can be perceived by those who, often those who have had some kind of training.
ఈ సూక్ష్మత్వం అనేది అర్థం చేసుకోవాలంటే ఎంతో కొంత శిక్షణ ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు.
But even to take such training requires some propensity for doing so.
కానీ ఆ శిక్షణ తీసుకోవాలన్నా సరే దానికి కొంత ప్రవృత్తి కలిగి ఉండాలి.
Just like some people, you can try and train them in music, but they can't pick it up at all.
ఉదాహరణకి కొంతమందిని మీరు సంగీతం నేర్పించడానికి ప్రయత్నించవచ్చు, కానీ వాళ్ళు ఏమాత్రం దాన్ని నేర్చుకోలేరు.
And others are so musically adept that even without training, they are expert.
కానీ కొంతమంది సంగీతం పట్ల ఎటువంటి ఆసక్తిని కలిగి ఉంటారంటే ఎటువంటి శిక్షణ ఇవ్వకపోయినా సరే వాళ్ళు వెంటనే నేర్చుకోగలరు.
Someone who is trained in musical understanding, they can hear a performance, they can hear so many subtleties which an untrained person cannot hear.
సంగీతం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక సంగీత కచేరీ జరిగితే అందులో ఉన్నటువంటి ఎన్నో సూక్ష్మమైన విషయాలు ఎవరైతే బయట వాళ్ళు అర్థం చేసుకోలేని విషయాలు ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు పసిగట్టగలరు.
Yeah, and in poetry there's a whole science of linguistic criticism in the Vedic science of the sound which the immediate meaning and the abstract meaning.
Ante ee sangeetham anedi oka goppa shastram vedallo dani sangeetha kavitvaniki unnatuvanti modati artham enti tarvata vache artham enti dani lotuga unnatuvanti artham enti vitannitini kuda charchinchadaniki chaala pedda shastram avutundi anamata.
So that the Vedas may be read by people in different ways.
అంటే వేదాలని వివిధ వ్యక్తులు వివిధ విధాలుగా పఠించవచ్చు.
అండ్ ద వేదస్ విల్ కాజ్ పర్సన్స్ హూ టేక్ ద గ్రోస్ మీనింగ్ ఇట్ విల్ కాజ్ దెమ్ టు బికమ్ బౌండ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్.
కానీ వేదాల యొక్క స్థూల అర్థాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం పట్ల బంధితులై ఉంటారు.
త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్బంధ నిత్య సత్వస్థ నియోగ క్షేమ ఆత్మవాన్. Krishna says that the Vedas, they are concerned with the three modes of material nature.
Krishnudu Bhagavad-gita lo cheptunnadu ee Vedalu anevi trigunaliki sambandhinchinatundi vishayalni upadeshistunnayi.
And he advises Arjuna to go beyond come to the platform beyond this external meaning.
Aithe Krishnudu Arjunudiki emu upadeshistunnadante nuvvu ee Vedalu cheyatuvanti బాహ్యమైనటువంటి అర్థం ఏదైతే ఉందో దానికి నుండి నువ్వు బయటపడాలి, అతీతుడు అవ్వాలి.
అండ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ద సెల్ఫ్ ఇన్ స్పిరిచువల్ కాన్షియస్నెస్.
నువ్వు ఆధ్యాత్మిక చేతనంలో నువ్వు స్థితుడు అయి ఉండాలి అని అనుకుంటున్నాను.
సో వన్ ఇన్ గ్రోస్ కాన్షియస్నెస్ రజోగుణ్ తమోగుణ్ దే కెన్ ఓన్లీ సీ ది గ్రోస్ మేనిఫెస్టేషన్.
ఎవరైతే సత్వరజస్ తమోగుణాలనే స్థూలమైనటువంటి తలంలో ఉంటారో వాళ్ళు కేవలం స్థూలమైన విషయాలు మాత్రమే అర్థం చేసుకోవాలి.
అండ్ దోస్ హూ ఇన్ సత్వగుణ్ దే కెన్ విత్ originally with the help of the guru who helps them to understand can help them to understand the subtleties.
కానీ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువు సహాయం చేత ఈ సూక్ష్మమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరు.
For instance, there is a translation of the Mahabharata which was done I believe in the late 19th century by there were two Bengalis who did it. One was M.N. Dutta and the other one was some Ganguly. They both did translations of Mahabharata from Sanskrit to English.
ఉదాహరణకి మహాభారతాన్ని ఇద్దరు బెంగాలీలు అనువదించడం జరిగింది ఈ 19వ శతాబ్దం యొక్క ఆదిలో. వాళ్ళు ఎంఎన్ దత్తా ఒకళ్ళు, ఇంకొకళ్ళు గంగూలీ అని ఆయన.
అండ్ ఇన్ ది దత్త ఎడిషన్ దట్ ఐ రెడ్ ఇన్ ది famous verse that says tarko pratishtha shrutiyo vibhinna, and then what is that line? No, I was thinking of the third line. Anyway, I'll say the second line. Nasavrishya yasya matang bhinnam dharmasya tatvam nihitam guhayam. So the understanding of dharma is to be found in the guha, which literally means a hole or a cave. So he said that the truth of dharma can be found in caves. That was his translation.
M.N. Datta chesinatundi Mahabharata prachuranalo aina ippudu cheppabadina sloganiki em ardham icharante ధర్మం యొక్క సారాంశాన్ని మనం కనుగొనాలంటే ఒక గుహలో మనం వెతకాలి అని చెప్పి రాశాడు.
But Guha also, that's also a name for Vishnu, as found in Vishnu Sahasranama. And it also means the cave of the heart, or the subtle spiritual region of within the heart.
అని గుహ అనేటువంటి పదానికి హృదయాంతరాళం అని కూడా ఒక అర్థం ఉందంటే ఈ హృదయంలో ఉన్నటువంటి అతి లోతైనటువంటి ప్రదేశం అంటే ఆధ్యాత్మిక ప్రదేశం ఉంటుంది.
సో విల్ ఫైండ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ దట్ దేర్ ఆర్ సో మెనీ సటిల్టీస్ విచ్ నేటివ్ స్పీకర్స్ ఆర్ ఆఫ్టెన్ నాట్ అవేర్ ఆఫ్.
అంటే ఈ ప్రతి భాషలో కూడా సాధారణ అంటే ఆ భాషకి చెందిన వాళ్ళకి తెలియనటువంటి ఎన్నో సూక్ష్మమైనటువంటి పదాలు ఎన్నో ఉంటాయి.
అండ్ పీపుల్ హూ ట్రై టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ they often make mistakes if they're not very much familiar with the language that they're translating from.
ఒకవేళ వాళ్ళు భాషాంతరీకరణ చేసే వాళ్ళు ఒక భాష ఇంకొక భాషలో ఉన్నటువంటి ఇవి తెలియనట్లయితే అర్థాన్ని మార్చి చెప్పేటువంటి అవకాశం ఉంది అనువాదంలో.
Just like some Russian devotees are here.
ఉదాహరణకి ఇక్కడ కొంతమంది రష్యన్ భక్తులు ఉన్నారు.
I heard that in the very first translations of Prabhupada's books from English to Russian that they presented Lord Krishna, they presented him as if he was like an English lord.
Prabhupada Srila Prabhupada vari grandhalu modatlo eppudaithe Russian bhashalo anuvadinchabadayo aa English lo unnatundi Lord Krishna anetundi padaniki vallu oka rajakee paramainatundi lord anetundi padanni anuvayinchi chepparu madu Krishnudiki.
Because in each language certain words are used with various meanings.
Endukante prati bhashalo kuda రకరకాల అర్థాలతో రకరకాల పదాలు ఉపయోగించబడతాయి.
But the various meanings in one language they often don't correspond to various meanings in another language, especially if it's a language from a different family altogether.
ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరు వేరు పదాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే మనం అనువాదం చేస్తాయో అనువాదం చేస్తామో అప్పుడు ఇతర భాషలో అవే అర్థాలు ఇచ్చేటువంటి పదాలు అయి ఉండవు.
So on the whole, to enter into any subject requires great intelligence. The deeper you go, the more subtle it becomes. And the deeper the or the more subtle the subject, the more difficult it becomes to understand. That's why we see, for instance, science is a relatively, science is a very broad term, but it's a difficult, it's considered somewhat difficult.
కాబట్టి శాస్త్రం అనేటువంటి పద్ధతి పదం చాలా విశాలమైనటువంటిది, దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టంగా చెప్పచ్చు.
Because it deals, much of it deals with subtleties.
ఎందుకంటే ఈ శాస్త్రం అనేది సూక్ష్మమైన విషయాల గురించి చర్చిస్తుంది.
Everyone can see the effect of the wind blowing. I can see the coconut fronds are just slightly moving. There's a slight breeze managing to get through all those high-rise buildings.
చూసినట్లయితే బయట గాలి వీస్తుంది. నేను చూడగలిగింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లలో కొబ్బరి ఆకులు మెల్లగా కదులుతూ ఉన్నాయి ఈ చిన్న గాలి వల్ల.
Or these flags, they're fluttering here.
లేదా
slightly.
ఈ జెండాలు ఏవైతే ఉన్నాయో అవి రెపరెపలాడుతున్నాయి బయట కొద్దిగా.
Someone who's studied physics, they can understand how that is happening.
ఎవరైతే ఈ భౌతిక శాస్త్రం తెలుసుంటారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలరు ఏ విధంగా ఇవన్నీ కూడా ఊగుతున్నాయి గాలిలో.
How does the wind blow? Of course that comes into meteorology also. So
ఏ విధంగా ఈ వాయువు వీస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోగలరు.
So someone who's studied these things, they can understand why.
వీటిని విశ్లేషించిన వ్యక్తులకి అది అర్థం అవుతుంది ఎందుకు అసలు ఈ విధంగా జరుగుతుందండి.
Why when we put on the electric fan, why does that have a cooling effect just because the air is blowing?
విద్యుత్ సరణించేటువంటి గాలి పంకను ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అప్పుడు ఎందుకని ఆ విధంగా పనిచేస్తుందని వాళ్ళు అర్థం చేసుకోగలరు.
We just take it for granted.
మనం సాధారణ వ్యక్తులు ఏదో తిరుగుతుంది అని చెప్పి అనుకుంటాం అంతే.
Now Krishna is the most subtle.
కృష్ణుడు అన్నిటికంటే సూక్ష్మమైనటువంటి వాడు.
హూ విల్ అండర్స్టాండ్ కృష్ణ?
కృష్ణుడిని ఎవరు అర్థం చేసుకోగలరు?
వెన్ ఈవెన్ టు అండర్స్టాండ్ థింగ్స్ లైక్ హౌ ది ఎయిర్ ఇస్ బ్లోయింగ్ దట్ రిక్వైర్స్ సమ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్.
గాలి ఎలా వీస్తుంది అని అర్థం చేసుకోవాలంటే కొంత శిక్షణ కొంత విద్య అవసరం అవుతాయి.
Everyone is aware of it, but the subtleties behind it, not everyone is aware of. That which is gross is relatively easy to understand. For instance, I can see, but you won't see unless you turn your heads, buildings. On the other side of the road, some modern buildings. So we can see that. But we can't see the mind. Everyone knows, if we say mind, everyone knows what it means, and still you, until you start to think about what it means. What does mind mean? How can you define mind? It's relatively easy to define building. Or tree. Because these are gross manifestations. But the mind is very subtle, and even those who study the mind, they disagree on what it actually is. So Krishna says, Sukshmananam apyaham jiva. Among everything in this world, the most subtle is the jiva. And the more subtle the study becomes, even of gross matter, the more deeply we go, the more subtle it is and the more difficult it is to understand. For instance, we presume matter to be just that. It's gross. But we are told by scientists that if we go deeply into the structure of atoms and the different particles, we'll find that, well, there aren't particles, there are waves. And they may be confused. Is it a wave or is it a particle? And they may describe that whether it is a wave or a particle depends on the person observing it. In other words, according to the consciousness of the observer. But that they are afraid to go in that direction. Because then they come to the study of consciousness, which is more subtle. Scientists seem to be afraid to tackle consciousness. Or they try to explain it in terms of gross science, but it's beyond the science. It's non-quantifiable. Miyate anaya iti maya. Maya means the attempt that to measure everything. If we think that we can quantify everything and understand everything by our intelligence, that is illusion. So as scientists get into more and more subtleties of matter, then they're faced with the problem of consciousness and then they're stumped.
బట్ చైతన్యం దగ్గరికి వచ్చేటప్పటికి చైతన్యాన్ని వాళ్ళు నిర్వచించలేరు, వెంటనే కంగు తింటారు వాళ్ళు.
And there are scientists who try to explain consciousness in at least in terms that border on metaphysics, and other scientists say stop, you can't do that, that's not science, that then it's coming to philosophy or religion, you can't do that, science has to be non metaphysical.
కానీ కొంతమంది ఈ భౌతిక వేత్తలు చైతన్యాన్ని విశ్లేషిద్దామని ప్రయత్నించినప్పుడు ఇతరులు దాన్ని ఖండిస్తారు, ఎందుకంటే ఇది భౌతిక జ్ఞానం సంబంధించింది కాదు, ఇదంతా కూడా తత్వానికి సంబంధించింది కాబట్టి ఈ భౌతిక వేత్తలు ఆ పని చేయకూడదు అని ఆపుతారు వాళ్ళు.
Oh, here's another good example. Everyone knows what a number is.
ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉంది, అందరికి సంఖ్య అంటే ఏంటో తెలుసు.
Do you? You know what a number is?
తెలుసు కదా మీకు సంఖ్య అంటే.
Can you define a number?
ఒక సంఖ్యను మీరు నిర్వచించగలరా?
It's only a concept in the mind.
అది మనసులో ఉండేటువంటి ఒక అంశం అంతే.
It's just something which designates something else which doesn't actually exist. If you say there are two balls, but the two-ness is only something which is a concept in our mind.
ఉదాహరణకి రెండు బంతులు ఉన్నాయి అన్నాం అనుకోండి, ఆ రెండు బంతులు ఉండడం అనేది ఒక మన మనసులో ఏర్పరచుకున్న ఒక అంశం మాత్రమే.
అండ్ ascribing a number to it is it's a concept ascribed to a concept.
Ante ee bantulaneetuvanti daniki oka sankhyanu anvayinchadam ante oka siddhantaniki inko siddhantanni anvayinchadam ante.
But it works.
Kani pan chestundi.
Otherwise you wouldn't have a job.
Ledante meeku udyogam undadu
kada. Mr. Bank Manager. His whole job is numbers.
Ikkada oka dhana sanchayaniki adhikari unnaru, ayan chesetunna pananta kuda sankhyalato pan cheyadam.
So this name sukshma is very important.
అవుది సూక్ష్మ అనేటువంటి పదం చాలా చాలా ముఖ్యమైనది.
Because the very attempt to try to understand everything by our mind is doomed to failure.
అవుది మన యొక్క మనసుతో ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి మన ప్రయత్నం అది నెరవేరదు, విఫలమవుతుంది.
Therefore we find other names here in Vishnu Sahasranam, Apramaya, who is not subject to measurement.
అందుకే విష్ణు సహస్రనామంలో ఇంకొక పదం ఉంది, ఏమిటంటే అప్రమేయ అని చెప్పి. అప్రమేయ అంటే మన యొక్క కొలతలకి అందనవాడు అని.
దేర్ ఇస్ ప్రమాణ, దేర్ ఇస్ ఎవిడెన్స్ ఫర్ కృష్ణ.
కృష్ణుడికి కృష్ణుడిని వివరించడానికి ఒక ప్రమాణం అనేది ఉంది.
బట్ ఇట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ ది సైంటిస్ట్స్ ఇన్సిస్ట్ ఆన్, విచ్ మీన్స్ ఎవిడెన్స్ జనరేటెడ్ ఇన్ రిలేషన్షిప్ టు ద గ్రోస్ సెన్సెస్ ఆర్ ఈవెన్ టు ద ఎవిడెన్స్. యా, ఓకే, గో ఆన్.
కానీ ఇదైతే కృష్ణుడు గురించినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో అది భౌతికవేత్తలకు అందనటువంటి ప్రమాణం అన్నమాట. ఎందుకంటే భౌతికవేత్తలు ప్రతిదాన్ని కూడా ఈ జడేంద్రియాలతో అర్థం చేసుకుందాం అనుకుంటారు.
ఆర్ ఈవెన్ ఎవిడెన్స్ దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ కనెక్షన్ విత్ ద సటిల్ మైండ్,
లేదా సూక్ష్మమైనటువంటి మనసుకు సంబంధించిన ప్రమాణాలు కూడా వాళ్ళకి అర్థం కావు.
సో దేర్ఫోర్ వి హావ్ అనదర్ నేమ్ అచింత్య.
అందుకే మనకి అచింత్య అనేటువంటి పదం ఉంది.
నౌ దిస్ నేమ్ రిక్వైర్స్ సమ్ సటిల్ అండర్స్టాండింగ్.
ఈ పదాన్ని అర్థం చేసుకోవాలంటే కొంత సూక్ష్మ అవగాహన కావాలి.
బికాస్ ఇఫ్ అచింత్య మీన్స్ ద ఇన్కన్సీవబుల్.
అచింత్య అంటే అచింత్యమైనటువంటిది.
యా, సో లిటరలీ మీన్స్ ఇన్కన్సీవబుల్. ది సంస్కృత్ ఇట్ మార్ఫ్స్ ఎగ్జాక్ట్, ఇట్స్ ఎన్ ఎగ్జాక్ట్, వెల్ యాజ్ ఎగ్జాక్ట్ యాజ్ యూ కెన్ గెట్ ట్రాన్స్లేషన్.
సంస్కృతంలో ఏదైనా పదాన్ని వివరిస్తే అది ఖచ్చితమైనటువంటి అనువాదంగా మనం
చెప్పవచ్చు. But if something was wholly inconceivable, it wouldn't be inconceivable, because even to say that it's inconceivable is putting some kind of concept on it. If something is absolutely inconceivable, then it wouldn't be inconceivable, because to say that it's inconceivable is some kind of description of it, some kind of Okay, we got too subtle for you. Okay, the acharyas or the Vedic rishis, they give some example. Flowers growing in the sky, that's one kind of inconceivable thing. Akasha pushpa, yeah, it's a standard Sanskrit term. It's just something impossible, ridiculous.
ఆకాశ పుష్పాలు అనేవి కుదరనటువంటివి, అంటే సాధ్యం కానటువంటివి.
ఇన్ బెంగాలీ హార్సెస్ ఎగ్స్,
బెంగాలీలో గుర్రం గుడ్లు అని చెప్పి అంటారు.
or rabbit's horns.
లేకపోతే కుందేలు కొమ్మలు అని చెప్పంటారు.
Well, I guess they are conceivable. Maybe that wasn't such a good example. That's an example of something else. Well, that example yesterday we quoted from Kunti Devi. That the sun's rays may become cold or the moon's rays may become hot, but Krishna will never fail his devotee. So it is somewhat conceivable that the sun rays could become cold. But not really, because if the sun's rays become cold, then its very nature of being the sun, it would no longer be the sun, because the sun by definition is hot. Maybe absolute inconceivability comes in oxymorons, or which means contradictory statements. Oh yeah, here's a good one. A square circle. But this is simply sophistry or word jugglery, as Srila Prabhupada would say. The atheist will say, can God make a square circle? But the very definition of a circle means that which doesn't have angles. Well, it's part of the definition, because there can be other, like an oval can also be without angles. So it's a self-defeating question. But the inconceivability of Krishna means that he's only available, he's not available to gross sense perception or gross mental gymnastics. The Vedic language states avang manasa gochara. He's not perceivable or definable or accessible by words or the mind. So that's one of the first, the misunderstanding of this is one of the first things that's addressed in the Vedanta Sutras. Atato Brahma Jignasa. Now one should inquire into the nature of ultimate reality. Then second sutra is Janmadyasya Yataha. That by which everything is generated, in which everything exists, that into which everything ultimately enters, that is Brahman. Then third, Shastra Yonitvat is to be understood by Shastra. Then the fourth is Ikshate Na Shabdam, which means that this subject matter is not beyond words. It can be understood by the words of the Vedas. Because avang, so the Vedas itself says avang manasa gochara, cannot be beyond the mind and senses. But it means that it would be a self-negating statement if it meant that the absolute truth is absolutely unavailable via the Vedic sounds.
స్వయం తిరస్కరణ మాటలు అంటుందన్నమాట. ఏమిటంటే భగవంతుడు వేదాల్లో ఉన్నటువంటి విషయాలకు అర్థం కాదన్నాడు.
That's why the Mayavadis, when you discuss with them and you point out the logical fallacies, they say, oh, it's all words, words, words. Up to that point, they were happily speaking words. But when you defeat their philosophy, they say, oh, all words, words, words. I'll just digress here to Uddhava Gita again, to one chapter called Chapter 12 of Canto 11 of Bhagavatam, Beyond Renunciation and Knowledge. The Supreme Lord gives life to every living being and is situated within the heart along with the life air and primal sound vibration.
ఇక్కడ ఏం చెప్పుకుంటుందంటే భగవానుడు ప్రతి జీవికి జీవనము నసుకుచు హృదయమునందు ప్రాణము ఆదినాదముతో పాటు నిలిచి ఉండును.
The Lord can be perceived in his subtle form within the heart by one's mind, since the Lord controls the mind of everyone, even great demigods like Lord Shiva.
ఎల్లరి మనసులను చివరకు శివుని వంటి దేవతల మనసులను భగవంతుడే నియంత్రించును కనుక మనస్సు చేతనే హృదయమునందు అతడు సూక్ష్మ రూపమున దర్శితుడగును.
The Supreme Lord also assumes a gross form as the various sounds of the Vedas, composed of short and long vowels and consonants of different intonations.
దీర్ఘ హ్రస్వ స్వరములు వివిధ స్వరయుతమగు హల్లులు కూడినట్టి వివిధ వేద ధ్వనుల స్థూల రూపమును కూడా ఆ దేవదేవుడు గ్రహించును.
సో డిడ్ యు ఆల్ అండర్స్టాండ్ దట్? యు కుడ్ స్పెండ్ ఇయర్స్ రీసెర్చింగ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్ అండ్ రైట్ బిగ్ బుక్స్ జస్ట్ ఆన్ దిస్ వన్ వర్స్.
ఈ శ్లోకంలో వివరించబడినటువంటి ఒక అంశం మీద మీ జీవితకాలం పాటు మీరు విశ్లేషించి గ్రంథాలు రచించవచ్చు.
బట్ జస్ట్ ఫర్ అవర్ పర్పసెస్ నౌ వి కెన్ సే దట్ ది సుప్రీం లార్డ్ ఇస్ అతి సూక్ష్మం, హైలీ సటిల్.
అంటే ప్రస్తుతానికి మనం చెప్పుకోదగింది ఏమిటంటే భగవంతుడు అతి సూక్ష్మమైనటువంటి వాడు.
So that the Supreme Lord is beyond the scope of the mind and the senses means the because he is, there are so many names also, Shuddha, one of his names here in Vishnu Sahasranam is Shuddha, means he's completely pure.
భగవంతుడు మన యొక్క మనసుకి ఇంద్రియాలకి అందనవాడు అనేటువంటి దానికి ఇంకొక పదం ఇచ్చారు ఇక్కడ. ఏమిటంటే శుద్ధ అంటే ఆయన పూర్తిగా ఇటువంటి మనం లేనటువంటి వాడు అని.
So one has to become pure, the senses and mind have to become purified, then one can understand him.
ఎప్పుడైతే మనసు ఇంద్రియాలు శుద్ధి జరుగుతాయో అప్పుడు మనం భగవంతుని అర్థం చేసుకోగలం.
అత శ్రీ కృష్ణ నామాది న భవద్ గ్రాహ్యం ఇంద్రియాయ సేవోన్ముఖై హి జీవాదో స్వయమేవ స్ఫురత్యదః. Shri Krishna cannot be understood by the gross mind and senses.
Krishnunni mana stholamainatundi manasu dwara indriyal dwara artham chesukolam.
But when one engages one's tongue, which might seem very gross, when one engages one's senses beginning with the tongue in his service, then he reveals himself.
కానీ ఎప్పుడైతే మనం స్థూలమైనటువంటి జిహ్వాదిగా కలిగినటువంటి ఇతర ఇంద్రియాలతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనకు ఆయన అవగాహన అవుతాడు.
టంగ్ మే సీమ్ వెరీ గ్రోస్, ఇట్స్ ఎంగేజ్డ్ ఇన్ టేస్టింగ్.
ఈ జిహ్వా అంటే నాలుగు అనేది చాలా స్థూలంగా మనం చెప్పొచ్చు, ఎందుకంటే రుచి చూడడంలో నిమగ్నం అయ్యాడు.
విచ్ లింక్స్ అగైన్ విత్ అన్నమయ, జస్ట్ ది గ్రోస్ లెవెల్ ఆఫ్ సెన్స్ ఎంజాయ్మెంట్.
ఇది మళ్ళీ మనల్ని అన్నమయ కోశానికి అనుసంధానిస్తుంది, అంటే ఇది స్థూలమైనటువంటి ఇంద్రియ భోగానికి సంబంధించి.
అండ్ టంగ్ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ సో మెనీ టాకింగ్ టు టంగ్ అండ్ లిప్స్, టంగ్ లిప్స్ అండ్ ప్యాలెట్ అండ్ టీత్ కంబైన్ విత్ ది ఎయిర్.
ఈ ఏదైతే గొంతులో ఉన్నటువంటి భాగాలు అంటే పెదాలు, లోపల ఉన్నటువంటి ఈ అంగటి మొత్తం ఇవన్నీ కూడా ఈ రకరకాల చెత్త మాటలు మాట్లాడడం అన్నింటి కూడా.
టు డెసిగ్నేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్,
భౌతిక ప్రపంచంలో ఉన్న అన్నిటికీ కూడా ఉపాధి కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంటాయి.
So the tongue, beginning with the tongue, if the senses are engaged in Krishna's service, then they can become purified, and then Krishna will reveal himself to such a in such a purified consciousness.
ఎప్పుడైతే ఈ జిహ్వ అదిగా ఉన్నటువంటి ఇతర స్థూలమైనటువంటి ఇంద్రియాలన్నింటిని భగవంతుడి యొక్క సేవలో మనం నియుక్తం చేస్తామో అప్పుడు భగవంతుడు తనను తాను వ్యక్తపరుచుకుంటాడు ఆ విధంగా మనం అర్థం చేసుకోగలం మన చైతన్యం శుద్ధ అయ్యేకొంది అర్థమవుతుంది.
Now this name Sukshma also has another Sukshma importance, a subtle importance.
Sukshma అనేటువంటి పదానికి ఇంకొక సూక్ష్మమైన ప్రాముఖ్యత ఉంటుంది.
Because we find that up to the present time in South India especially, there are many, not only Vaishnavas who chant Vishnu Sahasranama, but also Smarthas.
మనం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో కేవలం వైష్ణవులు మాత్రమే కాదు స్మార్థులు కూడా యొక్క విష్ణు సహస్రనామాలను పఠిస్తూ ఉంటారు.
Do you have in this area Smartha Brahmanas who still like to chant Vishnu Sahasranama? Still there are. But the understanding of the two is completely different.
కానీ స్మార్థులకి వైష్ణవులకి ఉన్న అవగాహన ఏదైతే ఉందో అది పూర్తిగా విభేదం అన్నమాట, పూర్తిగా వేరుగా ఉంటుంది.
The Smarthas will also talk about Vishnu and his Leela and Bhakti, and they might sound to be very good devotees.
ఈ స్మార్థులు కూడా విష్ణు యొక్క రూపం గురించి, లీలల గురించి, ఆయన యొక్క భక్తి గురించి మాట్లాడుతుంటారు. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు గొప్ప భక్తులు ఏమో అనుకుంటాం.
But their understanding is that Krishna is an outward gross representation of a subtle reality which is ultimately beyond him and beyond all of us.
కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు అంటే మనందరికి కూడా అతీతమైనటువంటి ఒక సూక్ష్మమైన స్థాయి ఏదైతే ఉందో దాని యొక్క స్థూలమైనటువంటి వ్యక్తీకరణ అనుకుంటారు కృష్ణుడు.
Or that Krishna is a representation of a subtle reality that we are also.
మనం అంతా కూడా ఏదైతే ఒక సూక్ష్మ సత్యం అనుకుంటామో ఆ సూక్ష్మ సత్యానికి ఒక స్థూలమైనటువంటి వ్యక్తీకరణే కృష్ణ అనుకుంటారు.
So their misunderstanding of the subtlety of the absolute truth it makes a completely different understanding of everything.
ఈ పరిపూర్ణ సత్యం గురించినటువంటి వీళ్ళ యొక్క అపరిపూర్ణ అవగాహన ఏదైతే ఉందో అది ప్రతి విషయం గురించి వాళ్ళకి అపరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది.
And we find that material scientists also, when they get into quantum theory and then they start to verge on the metaphysical, they start to think, well, ultimately everything is just one subtle energy. Everything is just the same, ultimately, they think.
అక్కడికి భౌతిక వేత్తలు కూడా ఈ సూక్ష్మంలోకి వెళ్ళి విశ్లేషించినట్టు చివరికి ఏమంటారంటే అంతా కూడా ఒక్కటే, ఒకే పదార్థం ఉంది అని చెప్పండి.
If we come down to the if we analyze everything very minutely, we'll find everything is only energy, they say. So, and the different forms that we see, they're actually illusory because everything's just all one energy.
ఎందుకంటే వాళ్ళు కూడా భౌతికంగా విశ్లేషించినా కూడా అన్ని పదార్థాలు కూడా చివరికి ఒక శక్తి అని మనం అంగీకరించాల్సిందే. కాబట్టి మనం రకరకాలుగా రకరకాల రూపాలు చూడడం అనేది కేవలం భ్రమ మాత్రమే. ఎందుకంటే అవన్నీ కూడా కనీస స్థాయిలో అన్నీ కూడా శక్తి రూపంలోనే ఉన్నాయి కాబట్టి.
But this philosophy of ultimate oneness of the absolute truth shows that even though they have contemplated the subtle, they still maintain their gross outlook to try to understand it.
కాబట్టి అంతిమ ఏకత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా దాని నుంచి పూర్తి వ్యతిరేకమైనటువంటి అవగాహన వాళ్ళు కలిగి ఉంటారు.
They think that with their gross intelligence they can understand the nature of the subtle simply by studying it.
వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళ యొక్క స్థూల బుద్ధితో ఈ సూక్ష్మమైనటువంటి సత్యాన్ని ఊరికి అధ్యయనం ద్వారా అర్థం చేసుకోగలం అనుకుంటారు.
They think that simply by cultivating knowledge they can understand everything, even the most subtle.
వాళ్ళు అనుకుంటారంటే కేవలం జ్ఞాన సముపార్జన ద్వారా ఆఖరికి సూక్ష్మమైనవి కూడా మనం అర్థం చేసుకోవచ్చేమో అనుకుంటాం.
బట్ బీయింగ్ కవర్డ్ బై ఇల్యూజన్ దే డోంట్ నోటిస్ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్ దట్ దే ఆర్ వెరీ టైనీ అండ్ దే ఆర్ కంట్రోల్డ్ బై హైయర్ పవర్స్.
కానీ వాళ్ళందరూ కూడా మాయ చేత కప్పబడి ఉండడం వల్ల మనల్ని నియంత్రించేటువంటి ఒక ఒక ఉన్నతమైన శక్తి ఒకటి ఉంది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేరు వాళ్ళు.
అండ్ సో దే ఫెయిల్ టు రికగ్నైజ్ ది అల్టిమేట్ వేరియేగేటెడ్నెస్ ఆఫ్ రియాలిటీ.
అందుకే ఈ పరమ సత్యంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని వాళ్ళు అంతిమంగా అర్థం
చేసుకోలేరు. దే మే సే ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ అల్టిమేట్లీ వన్
అంటే అనొచ్చు చివరికి అంతా కూడా ఒకటే అని.
బట్ ఇన్ డూయింగ్ సో దే డినై that Krishna is subtle, but his subtlety doesn't mean that he is non-different from everything else.
కాని వాళ్ళు అలా చెప్పడం ద్వారా కృష్ణుడు సూక్ష్మమైన వాడు, కానీ కృష్ణుడు సూక్ష్మమైనప్పటికీ ఆయన అన్నిటి నుంచి వేరు కాదనేటువంటి విషయాన్ని వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు ఉంటారు.
But this is too subtle for the Mayavadis to understand. That the Ananda spoken of in the Vedas, that is not the Ananda simply of understanding that everything is subtle. But Ananda comes from exchange. And actually we find in Krishna's Leela there's much subtlety in engage in the dealings between Krishna and his devotees. That's a lot of the bliss comes from the subtleties in their dealings. So the Mayavadis presume that subtlety means that some fine existence which pervades everything. But they fail to recognize that subtle person who has entered that everything is still separate from everything. So the gross materialist, they don't see that Bhagavan is present everywhere. For one who has the eyes to see, he can see Bhagavan everywhere. He sees Bhagavan in the fluttering of the flags, happiness and distress, he sees the hand of Bhagavan in everything. But the gross materialist says, no, there's nothing but matter. So he overemphasizes the gross and denies the subtle. And the impersonalists, they emphasize the subtle to the extent of negation of individuality. So these points are to be understood very carefully. Okay, Hare Krishna. Who will do this? Who will unpack these verses of Bhagavatam? Then to understand this, even on an intellectual level, one has to study so much. Every word is pregnant with meaning.
ప్రతి పదం కూడా ఎంతో అంతరార్థంతో కూడి ఉంది. మన
హరే కృష్ణ. యా, డు యు హావ్ ఎ క్వశ్చన్? నో. ఎనీవన్ ఎల్స్ హాస్ ఎ క్వశ్చన్? యా. Modern society doesn't modern society education means get some education so you can get a job. That's all. Miserable. So people never even begin to think in the way that we're discussing here now. Do people ever think like this? Do they ever have any discussions like this? Hardly. What do people talk about when they meet? They talk about their cousin's wedding,
or
politics. What do you, and at your bank, what do they, when you're the employees, they're just in their coffee break, what do they talk about? They talk about the different customers, how they're behaving. The bank is, it superficially it seems to be quite a placid, peaceful place, but actually there's, subtly there's a lot of tension there. Because the bank wants to take all your money and the customers want to keep it and get as much as they, they're both trying to get as much as they can from each other.
ఎందుకంటే ధన సంచయంలో జరిగే విషయం ఏంటంటే వినియోగదారుడు ఎంతో ఎక్కువ ధనం లాక్కోవాలనుకుంటాడు ఈ ధన సంచయ యాజమాన్యం కూడా వీలైనంత ఎక్కువ వినియోగదారు నుంచి లాక్కోవాలనుకుంటుంది
అండ్ ది కస్టమర్స్ దేర్ ఇన్ గ్రేట్ యాంగ్జైటీ బికాజ్ మనీ ఇట్స్ ఐ నీడ్ మనీ మోర్ మోర్
కాబట్టి వినియోగదారుడు ఇప్పుడు కూడా ఆతృతతో ఉంటాడు నాకు ఇంకా ఎక్కువ ధనం కావాలి ఎక్కువ ధనం కావాలి ఎక్కువ ధనం కావాలి
సో హౌ ద కస్టమర్స్ డీల్ విత్ యు దే టాక్ అబౌట్ దట్ ఇట్స్ It's a tense job, is it? Especially being a bank teller, is it? Because generally when the customers, if they meet the manager, they know they should be a little polite. It's in their own best interest. But with the bank teller, they can just be, as, they think they can be as rude as they like.
ధన సంచయ యాజమాన్యంతో చాలా గౌరవంగా ప్రవర్తించాలి ఎందుకంటే అలా గౌరవంగా ప్రవర్తిస్తే మనకే మంచిది కానీ డబ్బులు లెక్క పెట్టి డబ్బులు ఇస్తూ లోపల తీసుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడితో ఎంత ఎలా కావాలంటే అలా మనం ప్రవర్తించవచ్చు అనుకుంటారు దురుసుగా ప్రవర్తిస్తుంటారు
There's a scientific theory that the sun becomes cold, that it'll burn out in due course of time. Yeah, well, they can enter into some subtlety. Materialists can enter into some subtlety.
కానీ ఒకసారి కొన్ని సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే సూర్యుడు కూడా కొన్నాళ్ళకి మండిపోయి చల్లబడిపోతాడనే సిద్ధాంతం ఉంది సూక్ష్మమైనదే కదా ఎలా అర్థం చేసుకుంటారు
ఐ గేవ్ సమ్ ఎగ్జాంపుల్స్ లింగ్విస్టిక్ సటిలిటీ
కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను భాషాపరమైనటువంటి సూక్ష్మతలు
ఐఎమ్ షూర్ ఇన్ రష్యన్ దే మస్ట్ బి ద గ్రేట్ ఆథర్స్ ఇట్స్ నాట్ జస్ట్ ద స్టోరీస్ దే టెల్ బట్ ద యూస్ ఆఫ్ లాంగ్వేజ్ ద సటిల్ యూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ ఇన్ పోయట్రీ ఇట్స్ It is, yeah, it's appealing to literateurs or people who are interested in literature.
ఉదాహరణకి రష్యా దేశంలో చూసినట్లయితే ఎన్నో గొప్ప గొప్ప కథలు రాసిన వాడు ఉండొచ్చు కానీ అందులో విశేషమైనది ఏమిటంటే కథ రాయడం కాదు ఆ కథ రాసినప్పుడు వాడినటువంటి భాషలో వాడినటువంటి సూక్ష్మతలు ఏవైతే ఉన్నాయో అవే చాలా విశేషంగా ఉంటాయి.
Who are the great poets in Russian? We know the most famous prose author is Tolstoy. Great poets, probably all the communist poetry got not very subtle. Who are great poets in Russian? Rushkin. I heard the name. The poetry, you can hardly translate it into another language. So there is some subtlety. Although in the modern age, because, well, for various reasons, the fine points of understanding art and literature, people don't think that's important. All they think is study engineering and medicine and that's all. Get some job, earn some money.
కానీ ఈ ఆధునిక యుగంలో ఈ యొక్క కళలు విద్యలో ఉన్నటువంటి సూక్ష్మమైన విషయాల్ని అర్థం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నించరు. వాళ్ళు ఆలోచించేదాల్లో ఏమిటంటే ఏదో చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక కట్టడాలు కట్టడంలోనో లేకపోతే ఈ వైద్యం చేయడంలోనో నిపుణుడు అయితే సరిపోతుంది అనుకుంటారు.
And so we find that even people who are supposed to be highly placed in society, they're actually very gross.
మనం ఎవరైతే సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్నారు అనుకుంటాం వాళ్ళు కూడా వాళ్ళ చేతనంతో కూడా చాలా స్థూలంగా ఉంటుందంటే.
Recently it came out that the current Prime Minister of England, in his student days at Cambridge University, one of the most famous respected universities in the world, had placed his penis within the head of a pig, the chopped off head of a pig. United Kingdom.
United Kingdom,
it's just like they used to say USSR, they used to say Russia, so it's, yeah, go on.
United Kingdom, adhyakshudu evaraitunnado, atanu Cambridge University lo chadavadam jarigindi. Kaina nenu Cambridge University lo chadinaapudu atanu chesinatundi oka heenamainatundi pani untundi, tane oka purushanganni oka pandi talakailo pettadata.
Not very high culture.
ఇది ఒక ఉత్తమమైన సంస్కృతి కాదు ఇదంతా.
So even in personal dealings, people become more and more gross.
అంటే ఆఖరికి ఈ వ్యక్తిగత సంబంధాల్లో కూడా జనం చాలా స్థూల స్థాయిలోనే ఉంటారు.
Just like there is some difficulty, we can say, in Syria and Iraq. And the only solution that the world leaders can think is to send more bombs, just to bomb it more and more. And if that doesn't work, if bombing doesn't work, just do some more bombing, that's all.
కానీ ఈ దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందులకి దేశాధ్యక్షులు సూచించే పరిష్కారం ఏంటంటే ఇంకా ఎక్కువ ఆయుధాలను సరఫరా చేయడం. కానీ ఎక్కువ ఆయుధాలు సరఫరా చేయడం వల్ల ఏం ఫలితం వస్తుంది కాబట్టి అది పనిచేయకపోతే వేరే ఏదో చూద్దాం అనుకుంటా.
ఇట్స్ లైక్ సమ్వన్ గోస్ టు ద డాక్టర్ అండ్ సేస్ డాక్టర్ ఐ హావ్ ఎ పెయిన్ ఇన్ మై నీ అండ్ డాక్టర్ సేస్ నో ప్రాబ్లం ఐ విల్ గెట్ రిడ్ ఆఫ్ ద పెయిన్ ఇన్ యువర్ నీ ఫర్ ఎవర్ ఐ విల్ కట్ ఆఫ్ యువర్ లెగ్.
ఎటువంటిదండి ఎవరైనా మోకాల్లో నొప్పి ఉందని వైద్యుని ఆశ్రయిస్తే అతడు ఒకవేళ సరే నువ్వేం బాధపడుకు నీ జీవితాంతం అసలు మోకాలు నొప్పి లేకుండా నీ కాలు తీసేస్తాను అనడం లాంటిది.
ఇట్స్ గ్రోస్ రెస్పాన్స్.
ఇది చాలా స్థూలమైనటువంటి.
దట్స్ యూజువల్లీ అప్లైడ్ టు ద మాయావాదీస్ దట్ దట్ యు గో టు ద డాక్టర్ యు హావ్ సమ్ ప్రాబ్లమ్ ఐ విల్ ఫినిష్ ద ప్రాబ్లమ్ ఫర్ ఎవర్ అండ్ దెన్ యు విల్ ఐ విల్ గివ్ యు ఎన్ ఇంజెక్షన్ అండ్ కిల్ యు సో యు వాంట్ హావ్ ఎనీ మోర్ పెయిన్.
స్థూలమైనటువంటి సమాధానం పడుతుంది. ఉదాహరణకు మాయావాదం అనేటువంటి పడుతుంది ఏంటంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకు నొప్పి ఉందనంటే నీకు జీవితాంతం నొప్పి లేకుండా నీకు ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాను దాంతో నువ్వు చనిపోతావు అనడం.
Nothing connected with the class. You heard that if we go to Krishna, Krishna will come to us. If we stop going to Krishna, Krishna will stop coming to us. What is that?
I heard that this thing, this word in a class in Hyderabad temple. Mm. Okay, I couldn't understand at that time. But I was in a doubt to ask, like, what is it? So why he won't come if we don't go to him?
Why won't Krishna come to us if we don't go to him?
ప్రశ్న ఏమిటంటే ఎందుకని కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళకపోతే కృష్ణుడు మన దగ్గరికి రాడు.
కృష్ణ ఇస్ ఆల్వేస్ విత్ us, he doesn't leave us.
అని వాస్తవానికి కృష్ణుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టి ఉండడు, అసలు ఎప్పుడు మనతోనే ఉంటాడు.
బట్ he doesn't force us to come to him.
కానీ ఎప్పుడు కూడా మనల్ని బలవంత పెట్టడు తన దగ్గరికి రమ్మని.
If we're not interested to go to him, he won't force us.
ఆయన దగ్గరికి వెళ్ళడంలో మనకు ఆసక్తి లేకపోతే మనల్ని బలవంత పెట్టడు ఎప్పుడు.
So you go to him, you chant Hare Krishna.
కాబట్టి మీరు వెళ్ళండి కృష్ణుడి దగ్గరికి హరే కృష్ణ జపించండి.
Okay, we'll finish there now. Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Okay, pravachanam samaptam. It's all over.